Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరినీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? కులాసాగా ఉన్నారా? మనం ప్రతి వారం శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి పూర్వి కథా సంపుటి నుంచి కొన్ని కథలు వింటున్నాం కదండి. మరి ఈ వారం కూడా అలాగే వినటానికి ప్రయత్నిద్దామా అండి? మనం కథల్లోకి వెళ్ళిపోయే ముందు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారికి 2009 సంవత్సరంలో శేషారత్న స్మారక హాస్య కథా పురస్కారం లభించిందండి. మన మొదటి కథ ఆడవారికి ఆవేశం వస్తే సాయంత్రం 4 గంటలు అయింది. హాల్లో కూర్చుని ఉన్నాడు ప్రసాదరావు. బుగ్గలతో బూరెలు వండుకుందామా అంటూ గదిలోంచి కూనిరాగం వినిపిస్తోంది. చిర్రెత్తుకొచ్చింది ప్రసాదరావుకి. బుగ్గలతో బూరెలు వద్దు, జబ్బలతో గారెలు వద్దు, 4 అరటికాయ బజ్జీలు వేయించి పెడితే చాలు అనుకున్నాడు. అది వరకైతే అథారిటీగా అడిగేవాడు. ఆవిడ అగ్గగలాడుతూ చేసేది. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అదంతా గత వైభవం. రచయితులంతా మా చిన్నతనంలో మా ఊళ్ళ పంట పొలాల మధ్యన ఉన్న మా తాతగారింట ఆవు దూడతో ఆడుకుంటూ అని తమ కథల్లో హోరెత్తించే తీపి జ్ఞాపకాల విన్నీను. తల క్రిందలుగా తపస్సు చేసినా మళ్ళీ ఆ రోజులు రావు. వస్తాయని ఆశపడటం అత్యాశే. అంతలోనే లోపల నుంచి వచ్చింది సరస్వతి. ముత్యంలా తయారైంది. హాయ్ అంటూ నవ్వుతూ పలకరించింది. ఎక్కడికి ప్రయాణం? గుర్రుగా చూస్తూ అడిగాడు. ఊరికే. అట్లా అట్లా అంటే ఎక్కడికి? ఇక్కడికి అని ప్రత్యేకంగా అనుకోలేదు. బోర్ కొడుతోంది, అలా కాసేపు తిరిగి వచ్చేస్తా అంది సరదాగా. ఏదో వంకన ఊరు మీద పడి తిరగడం అవసరమా? ఇంటి పట్టున ఉండొచ్చుగా అన్నాడు నిష్ఠూరంగా. ఇది మరీ బాగుంది. నేను బయటికి వెళ్తే మధ్యలో మీకేంటి నష్టం? నా డబ్బుతో వెళ్తున్నానే గాని మీ డబ్బేం ఖర్చు పెట్టడం లేదుగా అంది చెప్పులేసుకుంటూ. డబ్బు ఖర్చు సరే. అతను ఇంకా చెప్తూ ఉండంగానే, సర్లేండి, మిగతా విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం అంటూనే వెళ్ళబోయింది. చెప్పేది వినిపించుకోదు. ఛ, మరీ ఏకు మేకైపోయింది అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు ప్రసాదరావు. సాఫీగా సాగిపోతున్న నా జీవితం ఎందుకిలా తయారైంది? నేను చేసిన తప్పేమిటో? ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడు ఈ శిక్ష ఏమిటో అనుకున్నాడు దీనంగా. నిజమే పాపం. అతగాడి స్థితి చాలా దయనీయంగా ఉంది. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది అన్నట్లుంది. భారతదేశంలో నివసించే కోట్లాది మంది సగటు భర్తలలో ప్రసాదరావు ఒకడు. భార్య పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే సగటు భర్త ప్రవర్తనలానే ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు పిల్లలతో సమయం గడపటం కంటే బయట రికామీగా స్నేహితులతో కాలక్షేపం చేయడానికే మొగ్గు చూపడం. పిల్లలకి అనారోగ్యంగా ఉంటే ఏం పర్వాలేదు, మందిచ్చారుగా డాక్టర్ గారు తగ్గిపోతుంది అని ఏ ఫ్రెండ్తోనో పార్టీ చేసుకుంటూ ఫోన్ ద్వారా ధైర్యం చెప్పడం, తనకు ఇష్టమైన పదార్థాలు వండించుకు తినడంలో కనబరిచే శ్రద్ధ, భార్య ఇష్టం విషయంలో గాలికి వదిలేయడం, ఆవిడ కొత్త చీర కట్టుకుని ఎదురుగా తిరుగుతున్నా ఏ విధమైన ఆసక్తి కనబరచకుండా నిర్లిప్తంగా ఉండడం, ఇటువంటి సగటు భర్త లక్షణాలే అతనికి ఉన్నాయి. అతని దృష్టిలో భార్య కూడా ఓ జడజీవ పదార్థం. అంతే, దానికి తోడు అందరూ మిగతా వారిలాగా తన పట్ల తగని గౌరవం, అంతులేని ఆత్మవిశ్వాసం కూడా ఉన్నాయి. నాలాంటి భర్త ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని దొరకడు అని ప్రగాఢంగా నమ్ముతాడు. సరస్వతి కూడా సగటు ఇల్లాలిలా భర్త నుండి ఏమీ ఆశించకుండా, నా భర్తే నా దైవం, నా ఇల్లే స్వర్గం అనుకుంటూ కాలక్షేపం చేసేసింది. ప్రసాదరావు పదవీ విరమణ చేశాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడం తక్కువ, పోట్లాడుకోవడం ఎక్కువలాగా రోజులు గడుపుతున్నారు. ఓ రోజు కాస్త తీవ్రస్థాయిలోనే ఘర్షణ జరిగింది. ఆవేళ బంధువుల ఇంట్లో ఏదో వేడుక. షరా మామూలే, ఆవిడ వెళ్దాం అంటుంది, ఈయన వద్దంటాడు. పోనీ, మీరింట్లో ఉండండి, నేను వెళ్ళొస్తాను అంటే ఠాట్, వీల్లేదు, నువ్వు వెళ్తే తిండి తీర్థం ఎవరు చూస్తారు అంటాడు. సరస్వతికి ఓర్పు నశించి దెబ్బలాటకి దిగింది. పోనీ ఇంట్లో ఉంటే ఓ మాట ఉండదు, ఓ పలుకు ఉండదు, ఆ టీవీకి కళ్ళప్పగించి కూర్చుంటారు, లేదా ఓ పేపర్ మొహానికి అడ్డు పెట్టుకుని కూర్చుంటారు. బయటికి వెళ్దామంటే ఓ పట్టాన కదలరు, వెళ్ళినా ఎక్కడా కాలు నిలవదు, పోదాం పోదాం అని గోల. పిల్లల దగ్గరికి వెళ్ళినా 2 రోజులు తిరిగేసరికి ఇంటి మీద గాలి మళ్ళుతుంది. ఎంతకాలం మీరు చెప్పిన ప్రతి విషయానికి బుర్ర ఊపుతూ ఉండను, నాకు మాత్రం సరదాలు ఉండవా అని కడిగి పారేసింది. నిన్ను నేనేదో రాచి రంపాన పెట్టేసినట్టు ఏంటా ఏడుపు, నీకేం తక్కువైందని? సుఖం ఎక్కువైపోయి చేస్తున్న రాద్ధాంతం ఇదంతా. మరి సంపాదించి ఇల్లు నడుపుతున్న వాడిని ఆ మాత్రం పెత్తనం చెయ్యనా? నీకు అర్థం కాదు కానీ ఆర్థికంగా మరొకరి మీద ఆధారపడవలసిన అవసరం లేని వారికి ఆ మాత్రం అహం ఉండడం సహజమే అనేశాడు. సరస్వతి గతుక్కుమంది, నిజమే, నిష్ఠూరంగా ఉన్నా యథార్థమే మాట్లాడాడు. అప్పటికీ ఆ గొడవకి ముగింపు పలికి లోపలికి వెళ్ళిపోయినా మనసులో అదే మాట పురుగులా దొలిచేయడం మొదలుపెట్టింది. తనకి ఆర్థికమైన బలం కావాలి, ఎలా ఎలా వస్తుంది? ఆలోచించగా ఓ మార్గం కనిపించింది. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ బంగారం ఉంది. పిల్లల పెళ్ళి పేరంటాలు అయిపోయాయి, వాళ్ళకేం ఇవ్వక్కర్లేదు. పుట్టింటి వారు అత్తవారు పెట్టిన నగలు చాలానే ఉన్నాయి. లాకర్లో పడేసి ఉండడం తప్ప వాడకం తక్కువే. వంకీ, కాసుల పేరు వంటి వస్తువులు ఉన్నాయి. అది ఆవిడ స్త్రీధనం, దీని మీద సర్వహక్కులు ఆవిడవే. కాబట్టి ఎవరికీ చెప్పకుండా కొంత బంగారం అమ్మేసి ఫిక్స్డ్ చేసేసింది. దాని మీద వడ్డీ వస్తుంది. ఆర్థికంగా ఆ మాత్రం స్వతంత్ర్యం వచ్చేసరికి బోలెడంత హుషారు వచ్చేసింది. తన ఇష్టానుసారం వంట చేసేసి టేబుల్ మీద పెట్టేసి ఆటోలోనో టాక్సీలోనో తనకు నచ్చిన చోటుకు వెళ్ళడం ప్రారంభించింది. భార్యలో వచ్చిన మార్పు చూసి ప్రసాదరావు కంగారు పడ్డాడు. ఆ, దీని తలకాయలే, ఇదెన్నాళ్ళో చూద్దాం అనుకున్నాడు ధీమాగా. ఇది వండకపోతే గడవదా, అడుగుకో హోటలు అనుకున్నాడు. వారం తిరిగేసరికి మొహం మొత్తింది. ఇల్లు ఇల్లే, హోటలు హోటలే. హోటలు తిండి ఇంటి భోజనంతో సరిసమానంగా ఉంటే ఈ ఇంట్లోనూ వంటిల్లే ఉండదు. ఏ ఇల్లాలు వంట చెయ్యదు. భార్యతో సంధి చేసుకుందామంటే అహం అడ్డుస్తోంది. అదీగాక సరస్వతి చేసేదంతా చాప కింద నీరులా, తేలుకొండిలా చేస్తుంది. అది వరకు భర్తకు సేవాభావంతో చేసే పనులన్నీ మొక్కుబొడిగా చేస్తోంది. అన్నం వండేశాను, ఆవకాయ పెరుగు వేసుకు తినండి అని ప్రేమగా చెప్తోంది బయటికి వెళ్తూ. సాయంత్రం ఏ సినిమాకో చెక్కేస్తూ కాఫీ ఫ్లాస్క్లో ఉంది, డబ్బాలో బిస్కెట్లు మరమరాలు ఉన్నాయి అని వినయంగానే చెప్తుంది. మింగలేక కక్కలేక అవస్థపడుతూ ఉన్న తరుణంలో ఒక సంఘటన జరిగింది. ప్రసాదరావు వియ్యంకుడు బాలకృష్ణ ఆ ఊళ్ళోనే ఉంటాడు. ఈయన కూతురికి ఆయన మామగారు. పిల్లలు అమెరికాలో ఉన్న వియ్యంకులిద్దరూ శివకేశవల్లా స్నేహంగా ఉంటారు. ఆవేళ చిరుజల్లులు పడుతూ ఉన్న సమయంలో బాలకృష్ణ ఫోన్ చేశాడు. బావగారు, మీ చెల్లెలు కమ్మటి ఉల్లిపాయ పకోడీలు చేసింది, అవి తింటూ ఉంటే మీరే గుర్తొస్తున్నారు. మరీ 25 కిలోమీటర్ల దూరం అయిపోయింది, లేకపోతే మిమ్మల్ని రమ్మనేవాడిని. వెదర్ బాగుంది, మీరు మా చెల్లెలి చేత పకోడీలు చేయించుకుని తినండి అన్నాడు. ప్రసాదరావుకి దుఃఖం ముంచుకొచ్చింది. నాకంత అదృష్టం కూడానా బావగారు అన్నాడు. ఏమైంది బావగారు, జలుబు చేసిందా, వెంటనే సొంటి కషాయం పెట్టించుకుని తాగండి అన్నాడు కంగారుగా. ఆయనంత ఆదరంగా మాట్లాడేసరికి మరింత దుఃఖం వచ్చింది ప్రసాదరావుకి. కాఫీ నీళ్ళకే గతిలేక అల్లాడిపోతున్నాను, నా మొహానికి సొంటి కషాయం కూడాను అని తన మనసులోని బాధంతా వెళ్ళబోసుకున్నాడు. ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి వేడివేడిగా మొక్కజొన్న కండెలు తినొస్తా అని పక్కింటి పనిపిల్లని వెంటబెట్టుకుని వెళ్ళింది మీ చెల్లెలు అన్నాడు దీనంగా. అంతా విని ఆశ్చర్యపోయాడు బాలకృష్ణ. అరే రే, ఎంత పని జరిగింది, ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు, అసలు ఇంత దాకా ఎందుకు రానిచ్చారు, ఇలా ఊరుకోకూడదు, నేను రేపే వచ్చి మా చెల్లమ్మకు బ్రెయిన్ వాష్ చేస్తాను అని హామీ ఇచ్చాడు. అన్నట్టుగానే మన్నాడే సతీ సమేతంగా వచ్చాడు. భార్యతో ఇదంతా చెప్పకుండా బాలకృష్ణ గారు, శ్యామలాదేవి గారు వస్తారు అని మాత్రమే చెప్పాడు ప్రసాదరావు. వియ్యాలవారు వస్తున్నారు కాబట్టి ఎటూ వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి వంట చేసింది సరస్వతి. బాలకృష్ణ వచ్చి రాగానే ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని రంగంలోకి దిగిపోయాడు. ఇలా చెయ్యటం నీకు తగునా, బావగారిని ఈ విధంగా కాల్చుకుని తినడం భావ్యమేనా, ఆయన ఎంత మంచివాడు, పాచికలాడిని ధర్మరాజు, భార్యని నడివీధిలో అమ్మని హరిశ్చంద్రుడు, ఏదో ఆవేశంలో నాకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది నీకు లేదు అన్నాడనుకో, చూసి చూడనట్టు ఊరుకోవాలి గాని ఆ మాట పట్టుకుని కక్ష సాధించడం తప్పు కదూ. నా మాట విని ఇదివరకులాగానే ఉండు అని చక్కగా హితబోధ చేశాడు. అన్నీ బుద్ధిగా శ్రద్ధగా విన్నది సరస్వతి. అవునని అనలేదు, కాదని అనలేదు. ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఆపేశాక ఇంకాస్త వంట పని మిగులుంది, మీరు రండొదిన అని వియ్యపురాలిని తీసుకుని వంటిట్లోకి వెళ్ళిపోయింది. బాలకృష్ణ, చూశారుగా బావగారు ఎలా కడిగేశానో, చూస్తూ ఉండండి, ఇక మీ జాతకం మారిపోతుంది అన్నాడు గర్వంగా ప్రసాదరావు వంక చూస్తూ. ప్రసాదరావు జాతకం అలాగే ఉంది, బాలకృష్ణ జాతకం కాస్త మారిపోయింది. బాలకృష్ణ సరస్వతికి హితబోధ చేయడం ఏమో కానీ వంటిట్లో వంట చేస్తూ శ్యామలకి చక్కగా హితబోధ చేసింది సరస్వతి. మనం మాత్రం బతికినంతకాలం బతకబోతామా వదినా? దీపం ఉండంగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అంది. శ్యామలకి కూడా చురుకు పుట్టింది, సరస్వతి బాటనే అనుసరించింది. సరస్వతి నగలమ్మి ఆ డబ్బు బ్యాంకులో వేసి దాని మీద వడ్డీ వచ్చేదాకా అయినా ఆగింది. శ్యామల అంత తాత్సారం కూడా చేయలేదు. వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్లు చేసేసి నాకు $200 పంపండిరా అని చెప్పింది. ఏనాడు నోరు తెరిచి ఏమీ అడగని అమ్మ అడిగిందని కొడుకులిద్దరూ $300 పంపించారు. అంతదాకా అవి మార్చుకుని ఖర్చు పెట్టుకుంటూ నగలమ్మగా వచ్చిన డబ్బు మీద వడ్డీ వచ్చేదాకా గడిపేసింది శ్యామల. ఈ సందట్లో బాలకృష్ణ బ్రతుకు కాస్త బజారైపోయింది. ప్రసాదరావుకి ఫోన్ చేసి మీ బాధ విని జాలిపడి ఊరుకోకుండా తగుదునమ్మా అని మీ సంసారం చక్కదిద్దాలని తలదూర్చినందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి, ఇప్పుడు నా జీవితానికే ముప్పు వాటిల్లింది అని రోజూ ఏడవడమే. ప్రసాదరావుకి అంతా అయోమయంగా అనిపించింది. మేము సరే మాటా మాట అనుకున్నాం, మరి మీరిద్దరూ బాగానే ఉన్నారుగా, చెల్లెమ్మ అలా ఎందుకు ప్రవర్తిస్తోంది అని అడిగాడు. అదే నేను అడిగాను బావగారు, ఆయనలాగా బయటికి అనకపోయినా మీ మనసులోనూ అదే భావం దాగి ఉంది. అమ్మకి పుట్టిన 7 సంగీత పాఠకులే అని సామెత చెప్పినట్టు మీ పురుష జాతే అంతా. వదినగారి జీవిత సరళి నాకు భలేగా నచ్చేసింది. మీరేదో అనేదాకా ఆగడం ఎందుకా అని ఇప్పటి నుంచే నా పంథా మార్చేసుకున్నాను అంది అన్నాడు బాలకృష్ణ ఏడ్చుకుంటూ. ఈ మార్పు సరస్వతి శ్యామలతో ఆగలేదు. వీరి దగ్గరి బంధువుల్లోని వారు మరో 3 తోడయ్యారు. ఒకరికి 4 చేరితే ఇక చెప్పేదేముంది? అందరూ ప్లాన్ చేసుకుని జూమ్ అంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఓ రోజు కీసర, ఇంకో రోజు బాసర, సినిమాకి ఓ రోజు, షాపింగ్ మాల్కి ఇంకో రోజు, లంచ్కి మరో రోజు, ఏ ప్రోగ్రాము లేకపోతే ఊరికే అట్లా తిరిగి వస్తాం అనేస్తున్నారు. వాళ్ళిప్పుడు ఫోన్ కొడితే అరగంటలో టాక్సీ గుమ్మం ముందు వచ్చి నిలబడుతోంది. ఇష్టం ఉంటే వంట చేసి టేబుల్ మీద పెడుతున్నారు, లేకపోతే ఏదైనా హోటల్లో తినేయండి అంటున్నారు ఉదారంగా. ఏదైనా ప్రత్యేకంగా తినాలనిపించినా, ఎవరినైనా భోజనానికి పిలవాలన్నా ప్రభుత్వం వారికి ముందుగా దరఖాస్తు చేసుకున్నట్లుగా ముందుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాల్సిందే. వీళ్ళ ఉత్సాహానికి అడ్డుకట్ట ఎట్లా వేయాలో తెలియక తికమక పడుతున్నారు మగవాళ్ళు. ఇలా ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్తే ప్రమాదం సుమా, అసలే రోజులు బాగాలేవు అని భయపెట్టాలని చూశారు. నవ్వేశారు నారీమణులు. మేము బంగారాలు దిగేసుకుని వెళ్ళడం లేదు, ఒంటరిగా వెళ్ళడం లేదు, ఈ వయసులో మమ్మల్ని ఎవరు ఏమి అల్లరి పెడతారు అన్నారు. అది నిజమే, అమ్మవారి గుడిలో నుంచి ఊరేగింపుకు వచ్చిన ఉత్సవ విగ్రహాల్లా ఉన్న వీళ్ళని చూస్తే ఎవరికైనా పవిత్రమైన భావమే కలుగుతుంటుంది తప్పించి వెకిలి వేషాలు వేయబుద్ధి కాదు. ఒకవేళ ఏ విధమైనా వెర్రిమొర్రి వేషాలు వేస్తే వాడిని పట్టుకుని నాలుగు దులపగల సమర్థులే అందరూను. ఎటు చూసినా ఏ దారి కనిపించక చేతులెత్తేశారు. కాకపోతే ఈ మార్పుకి కారణం అయిన ప్రసాదరావుని ఆడిపోసుకుంటున్నారు. భార్య తిరుగుబాటుతోనే కంగు తిన్న ప్రసాదరావుకి ఈ గోల కూడా తోడైంది. ఆవేళ అందరూ కట్టగట్టుకుని ప్రసాదరావు ఇంటికి వచ్చారు. ఉగ్రవాదుల బాంబు దాడిలో అమాయకుల బలి అయిపోయినట్టు మీ తెలివి తక్కువ తనానికి తొందరపాటికి మేమంతా బలి అయిపోయాము అన్నారు. చెప్పద్దు, ప్రసాదరావుకి కూడా కోపం వచ్చేసింది. ఊరికే నన్ను ఆడిపోసుకుంటున్నారు కానీ అసలు తప్పిదం మీలోనూ ఉంది. మీ సంసారాలు ఓటిగానే సాగుతున్నాయి. నా కర్మకాలి నా కారణంగా ఇప్పుడు బయటపడ్డాయి అనేశాడు. వాళ్ళు శాంతించారు. సరే గతం గతహ, ఇప్పుడేం చేద్దాం అనుకున్నారు. ఆ గుంపులో రామకృష్ణ అనే ఒక ఆయన ఉన్నాడు, బాలకృష్ణ తోడల్లుడు. ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. మా కాలనీలో మురహర్రావు గారని ఓ పెద్ద ఆయన ఉన్నారు, ఇటీవలే మా కాలనీకి వచ్చారు, జాతకాలు చూస్తారట. అదీ కాక అన్ని విధాలైన సమస్యలకి పరిష్కారాలు సూచిస్తారట. ఆయన గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్దామా అన్నాడు. ఆ నా మొహం, ఏదైనా అనారోగ్య సమస్య, వివాహం కాకపోవడము, సంతానం కలగకపోవడము అయితే ఎవరినైనా నివారణోపాయం చెప్తారు, కానీ మన సమస్యలకి ఎవరేం చేస్తారు? అలా అనకండి. కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటే వాటికి పరిష్కారం సూచించే వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నాడు బాలకృష్ణ. అవును, వెళ్ళి చూద్దాం, దానివల్ల నష్టం ఏమీ ఉండదు. మహా అయితే వందో వెయ్యో ఫీజు పుచ్చుకుంటాడు, కానీ గుండేసి కాల్చడు కదా అన్నాడు ఇంకో ప్రాణి. మొత్తానికి అందరూ గుంపుగా వెళ్లారు మురహరిరావు గారి దగ్గరికి. 500 గజాల ఖాళీ స్థలం, చుట్టూ ప్రహారీ గోడ, ఈశాన్యమూల ఉంది ఓ గది. అదే మురహర్రావు గారి ఆఫీసు. మీ సమస్యలు చిటికలో పరిష్కారం చేయబడును అని గోడకు బోర్డు ఉంది. లోపలికి వెళ్లారు వాళ్ళు. కుర్చీలో కూర్చుని ఉన్నాడు మురహర్రావు. 70 ఏళ్లుంటాయి. కాషాయ వస్త్రాల్లో ఉన్నాడు. మెళ్ళో రుద్రాక్షమాల. వీళ్ళని చూడగానే ఆయన మొహం విప్పారింది. ఆదరంగా ఆహ్వానించాడు. మీలో ఎవరికి సమస్య అని అడిగాడు. అందరికీను అన్నారు ముక్త కంఠంలో. ఆశ్చర్యపోయాడు ఆయన. అందరికీనా? ఏంటా సమస్య? మీరు ఉంటున్న ఇళ్ళు అక్రమంగా నిర్మించబడినవి అని ప్రభుత్వం వారు కూలగొట్టేస్తున్నారా అని అడిగాడు. కాదండి, ఎవరూ కూలగొట్టడం లేదు, మా కొంపలు మేమే కూల్చేసుకున్నాం అన్నాడు బాలకృష్ణ. ఆయనకి అర్థం కాలేదు. వివరంగా చెప్పండి అన్నాడు. చెప్పారు. అంతా విని నిట్టూర్చాడు మురహర్రావు. ఎదురుగా ఉన్న ఇత్తడి కమండలంలోని నీళ్లు రాగి గ్లాసులో పోసుకుని ఒక్క గుటకలో తాగేశాడు. కాసేపు ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని ఆలోచించాడు. తర్వాత కళ్ళు తెరిచి బరువుగా నిట్టూర్చాడు. స్వయంకృతపరాధం అన్నాడు. అందరూ తలలు వంచుకున్నారు. చూడండి, మరి అందరూ పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్లే కదా, ఆ మాత్రం ముందు చూపు లేకపోయిందా అన్నాడు. ఇదంతా మా వియ్యంకుడి వల్లనే జరిగింది అన్నాడు బాలకృష్ణ ప్రసాదరావు వంక కోపంగా చూస్తూ. ఏమీ కాదు, అది మీ భ్రమ. మీరు తిన్నగా అఘోరిస్తే ఎవరో సలహా చెప్పినంత మాత్రాన మారిపోతుందా మీ భార్య? లోపం మీలోనూ ఉంది. మీ ఇల్లాళ్ళు లోపల రగులుకు పోతూ ఉన్నారు. శ్రీమతి సరస్వతి గారు ఓ దారి చూపించేసరికి ఆ దారినే నడిచేస్తున్నారు. అంతేగాని మీ దుస్థితి ప్రసాదరావు గారే కారణం అని మీరంతా నిందించడం అన్యాయం అన్నాడు మురహరిరావు. ప్రసాదరావు మొహం వెలిగిపోయింది, తెక్క కుదిరింది. లేకపోతే ఓ తన మీద పడి ఏడుపు. ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఈయన చేతుల్లో ఓ 1,116 పెట్టాలి అనుకున్నాడు. ఎవరేం చేసినా ఫలితం అందరం అనుభవిస్తున్నాం, బయటపడే మార్గం చెప్పండి అన్నాడు దీనంగా రామకృష్ణ. ఏమిటో, ఎదుటివారి బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. అవతలి వ్యక్తి మనకంటే మేధావి అయినప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ద్రోణాచార్యుడంతటి వాడు అర్జునుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నాడు? ఆ మాత్రం గ్రహింపు లేకపోతే ఎట్టా? ఇంట్లో పిల్లిలా పడుండే ఇల్లాలే కదా అని వెర్రిమొర్రి వేషాలేస్తే పీకి పోగులు పెట్టదా? చేతకాని వాడు చదరంగం ఆడితే తన బలగాలే తనకి అడ్డం పడినట్టు అయింది మీ పని. అర్థం లేని ఆవేశాలకు పోయి కొండని ఢీకొన్నారు, ఫలితం ఇదిగో ఇలా రోడ్డున పడ్డారు అన్నాడు గంభీరంగా. అంతా తలలు వంచుకున్నారు. నిజమే, బుద్ధొచ్చింది. ఇక ముందు ఏం చేయాలో చెప్పండి. మా జాతకాలు తీసుకొచ్చాం, మా గ్రహస్థితి ఎలా ఉందో చూడండి. కావలస్తే ఏదో నచ్చ చెప్పి మా ఇల్లాళ్ళని కూడా తీసుకొస్తాం. వాళ్ళకి తాయెత్తులో నిమ్మకాయలో ఇచ్చి వాళ్ళ మనసు మారుస్తారా అన్నారు. మళ్ళీ నిట్టూర్చాడు ఆయన. అవన్నీ జరిగే పనులు కావు, మీరే తెలివిగాను ఓర్పుతోనూ నడుచుకోవాలి, ప్రేమతో నచ్చ చెప్పుకోవాలి. మీలో కలిగిన పశ్చాత్తాపం వాళ్ళకి తెలిసేలా ప్రవర్తించండి. వాళ్ళు కలిసిమెలిసి నడవకపోతే మీ జీవితం తారుమారైపోతుందనే నిజం గ్రహించామని బుద్ధిగా ఒప్పుకోవాలి అన్నాడు. మొహమొహాలు చూసుకున్నారు వారంతా. అంతేనంటారా, మరో దారి లేదా? దీనంగా ప్రశ్నించారు. లేదు నాయనా, పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి. ఇది అంతే. మరో విషయం గుర్తుంచుకోండి, మీరు బ్రతిమాలుకున్న వెంటనే వాళ్ళలో మార్పు రాకపోవచ్చు. కాస్త ఓర్పుతో ప్రయత్నించండి. స్త్రీ శక్తి స్వరూపిణి మాత్రమే కాదు, ప్రేమ స్వరూపిణి కూడా. క్షమ, దయ ఆవిడకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు కాబట్టి అనతి కాలంలోనే మీ జీవితాలు మారిపోయి మళ్ళీ సుఖంగా జీవించే రోజులు వస్తాయి. ఇక వెళ్ళి రండి అన్నాడు పక్కనే ఉన్న దేవీ భాగవతం చేతుల్లోకి తీసుకుంటూ. అందరూ లేచారు, ఫీజు ఇవ్వబోయారు, కానీ ఆయన వద్దన్నాడు. ప్రసాదరావు మాత్రం చివరిదాకా కూర్చుని 558 రూపాయలు ఆయన చేతుల్లో పెట్టాడు. అంతేకాదు, మా పరిస్థితి గమనించి చక్కని సలహా చెప్పారు. జాతకాలు చూస్తాను, పూజలు చేయిస్తాను అని హైరానా పెట్టలేదు. మీరు చాలా మంచివారు అని పొగిడాడు కూడాను. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మంచినీళ్ళు తాగాడు మురహర్రావు. వాళ్ళకి అంత చక్కని సలహా ఇచ్చాడంటే ఇవ్వడా మరి, ఆయనది అదే పరిస్థితి. మళ్ళీ చెప్పాలంటే వాళ్ళకి పెన్షన్ గట్రా ఉన్నాయి, ఈయనకి ఏవీ లేవు. ఏమీ లేకపోయినా కావలసినంత పురుషాహంకారం మాత్రం ఉండేది. చీటికి మాటికి ఇలా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలుస్తా అనేవాడు. ఆయన ఇల్లాలు సుభద్రమ్మ చూసి చూసి విసిగేసి ఓ రోజు ఆయన ఆ మాట అనగానే ఆటోలో పూజ సామాగ్రి యావత్తూ దొరికే షాప్కి వెళ్ళి సన్యాసికి అవసరమైన సామాన్లన్నీ కొనుక్కొచ్చి ఇచ్చి ఇక దయచేయండి అంది మర్యాదగా. గతుక్కుమన్నాడు ఆయన. ఎదురు తిరిగి ఏమైనా అందామంటే అది ఆవిడ ఇల్లు, ఆయన ఇల్లరికం వచ్చినవాడు. నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న మామగారిని చూసి జాలిపడ్డాడు ఆయన అల్లుడు. అతను ఇల్లరికం అల్లుడే, బాధపడకండి మామయ్య గారు, ఇలా జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. ఊరికే సన్యాసం సన్యాసం అని బెదిరించకండి అని చెప్పాలనుకుని కూడా పెద్దవారు మీకు తెలియదా అని ఊరుకున్నాను. మీరు పని చెయ్యండి, ఆనందా కాలనీలో నాకు స్థలం ఉంది కదా, కిందటేడే ప్రహారీ గోడ వాచ్మ్యాన్ గది కట్టించాను, మీరు అక్కడ ఉండండి, స్థలానికి కాపలాగా ఉన్నట్టు ఉంటుంది, ఇంట్లోంచి పరువుగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని మామగారిని ఇక్కడ విడిచి వెళ్ళాడు. రెండు పూటలా క్యారేజ్ వచ్చే ఏర్పాటు కూడా చేశాడు. గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు మురగర్రావు. ఊరికే కూర్చోవడం ఎందుకని బోటు పెట్టుకుని కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళకు ఉచిత సలహాలు చెప్తుంటాడు. అటు ఆయన అల్లుడు అత్తమామలకి సంధి చెయ్యాలని తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ఫలిస్తే ఇంటికెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నాడు పాపం మురహర్రావు. బాగుంది కదండి ఈ కథ. ఈ కథ నవ్య వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైందండి 2014లో. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునః స్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు. చాలా బాగుంది కదండి ఈ టైటిల్. మరి కథలోకి వెళ్ళిపోదామా? అమరం బావా, అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు మొదలైందో ఏమైనా తెలుసా నీకు? సీరియస్గా అడిగింది ఆ ఇల్లాలు. ఏమో మరి?
స్పష్టంగా నాకు తెలియదు.
బహుశా కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు వాడేవారనుకుంటా. ఇకపోతే పోతనగారు, శ్రీనాథుడు, కాళిదాసు మొదలైన వాళ్ళంతా విరివిగా ఉపయోగించి ఉండడం వల్ల అదే ఒక సాంప్రదాయంగా మారిపోయి ఈనాటికి కొనసాగుతుందేమో అన్నాడు ఆవిడ భర్త. ఏనాటి అలవాట్లో ఇప్పటికీ పట్టుకుని పాకులాడటం వింతగా లేదు అమరంబావా. రుబ్బురోళ్ళు పోయి గ్రైండర్లు వచ్చాయి, సైకిళ్ళు పోయి మోటార్ సైకిళ్ళు వచ్చాయి, కళాలు సిరాబుడ్డిలు పోయి బాల్ పాయింట్ పెన్లు వచ్చాయి, లాంతరు దీపాలు పోయి కరెంటు లైట్లు వచ్చాయి. చాము ఇక ఆపుతావా? రేడియోలు పోయి టీవీలు వచ్చాయి, ఫోన్లు పోయి సెల్ ఫోన్లు వచ్చాయి అంటూ చెప్పుకుంటూనే పోతావా వేధవ సోది నువ్వును? సోది కాదు బావా, మరి అన్ని విషయాల్లోనూ మార్పులు వస్తున్నాయి కదా. మీరింకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయారేమిటా అని నా వ్యధ. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్టు పాపం ఆవిడ కష్టాలు ఆవిడివి. ఎదుటి వాళ్లకు ఒస్ ఇంతేనా అనిపించుగాక, ఆవిడ ప్రాణానికి అది గంభీరమైన సమస్యే. ఆ దంపతులిద్దరూ పెళ్ళి కాకముందు బావా మరదళ్ళు. వాళ్ళది గుంటూరు దగ్గర అమరావతి, ఆయన అమరేశ్వరరావు, ఆవిడ బాలచాముండేశ్వరి. అందరి ఎదుట ఏమండి మిమ్మల్ని అని గౌరవంగా పిలిచినా, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అమరం బావా నువ్వు అంటూ చనువుగానే ఉంటుంది భర్తతో. ఆయన మాత్రం తనను ఇంట బయట చాము
అనే పిలుస్తాడు.
భార్య అమరం బావా అంటూ ఉంటే భలే సరదాగా ఉంటుంది ఆయనకి, ఎందుకంటే ఆయన్ని అసలు పేరుతో ఎవరూ పిలవరు. ఆ మాటకొస్తే 90 మందికి ఆయన పూర్తి పేరు తెలియదు. ఆఫీసులో అందరూ ఏ రావు అంటారు, ఇకపోతే బయట వాళ్ళందరూ ఆయన కలం పేరుతోనే పిలుస్తారు. ఆ కలం పేరు హంస. ఆయనో పేరు మోసిన రచయిత. ఏదో నేను రాశాను, చదివేవాళ్ళు చదివినా మానినా నాకు అనవసరం అని తన ధోరణిలో రాసుకుంటూ పోవడం కాకుండా జనరంజకమైన రచనలు చేసి పాఠకుల మనసులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. 100 కొద్దీ కథలు, 10 కొద్దీ నవలలు రాశాడు. రచనా చాతుర్యమే కాదు, మంచి విషయ జ్ఞానం, వాక్చాతుర్యం కూడా ఉన్నాయి. స్ఫురద్రూపి. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన మనిషి కాబట్టే అందరికీ ఆప్తుడు, ఆత్మీయుడు. హంసగారు హంసగారు అంటూ జనం నెత్తిన పెట్టుకుంటారు ఆయన్ని. బయటే హంస, ఇంట్లోకొస్తే ఒట్టి హింస అని సణుక్కుంటుంది భార్య. అది లోక సహజం. ఏ భర్త భార్య కంటికి ఆనడు. పొద్దస్తమానం ఆ పేషెంట్లను పట్టుకుని వేళ్లాడతాడు అని పేరొందిన డాక్టర్ గారి భార్య విసుక్కుంటే, పొద్దస్తమానం దొంగలు దోపిడీలును అదలవాటైపోయి నన్ను కూడా దొంగలాగే చూస్తాడు మా ఆయన అని పోలీసు అధికారి భార్య చణుక్కుంటుంది. చాముండేశ్వరిది అదే పరిస్థితి. ఏమిటో, ఎరక్కపోయి చేసుకున్నా నీ పెళ్ళి. నిజం చెప్పాలంటే పెళ్లినాటికి ఈ గొడవలేం లేవు. ఆ తర్వాతే కలం పట్టి హంసగా మారిపోయాడు. ఇంటి నిండా కాగితాలు, రాసినవి కొన్ని, రాయాల్సినవి కొన్ని, తిరిగొచ్చినవి కొన్ని, పోస్టులో పంపవలసినవి కొన్ని, సగంలో మానేసినవి కొన్ని. ఏ ఒక్క కాగితము పారేయడానికి లేదు. అవన్నీ సర్దించి బూజులు గట్రా దులిపించటం పెద్ద పని. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో కాగితం తారుమారు అయిపోతుంది. దాంతో మొహం గంటు పెట్టుకుని, చాము నా కాగితాల జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అని ధుమధుమలాడుతాడు. అంతేకాదు, తనే అజాగ్రత్తగా పడేసుకున్న కాగితాల విషయంలో కూడా, చాము నువ్వేమైనా తీసావా, అడగడం ఎందుకులే, నువ్వే తీసుంటావు అని అనవసరంగా అభాండాలు వేస్తాడు అమరం బావ. ఏది ఏమైనా రచయితని మాత్రం పెళ్లి చేసుకోకూడదు బాబు అని విసుక్కుంటుంది. కాగితాల విషయంలో పోలే, ఏం చేస్తాం, కలమే ఆయుధంగా బ్రతికే మనిషి దగ్గర కాగితాలుండక ఏముంటాయి అని సర్దుకు పోదామనుకుంటే అదనంగా ఇంకో తలనొప్పి కూడా ఉంది. అది సాలువాల సమస్య. హంసగారు పేరు ప్రఖ్యాతులున్న రచయిత, మంచి వాక్చాతుర్యం కలవాడు అవడం వల్ల బోలెడెంతమంది సభలకు సమావేశాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ సభకు వెళ్ళినా వేదిక మీదే ఉంటాడు. హంస ప్రేక్షకుల్లో కూర్చుని ఏ 10 ఏళ్ళో అయింది, నెలకి 10 రోజులైనా సభలు సమావేశాలు ఉంటాయి. పెళ్ళిలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురి మెళ్ళో తాళి కట్టడంలాగా వేదిక ఎక్కిన వారిని సాల్వాతో సత్కరించడం ఓ ఆనవాయితీ కదా.
వెరసి ఇంటి నిండా సాలువాలే,
ఏం చేసుకునేది ఇంత వెన్నెల అని ఎవరో రాసినట్లు ఏం చేసుకునేది ఇవన్నీ అని తల పట్టుకుని కూర్చుంటుంది చాముండేశ్వరి. ఏం చెయ్యాలి? మనకు ఏడాదిలో 15 రోజులు మాత్రమే కాస్త చలిగా ఉంటుంది. ఆ 15 రోజులకి ఓ సాలువా చాలు. ఆ మాటకొస్తే అది దండగే. సాలువా కప్పుకొని ఇంటి పనులు చేసుకోవడం కష్టం కదా ఇల్లాలికి. పోనీ, అమరంబావకి కప్పుదామా అంటే అసలే పాత్రలు సన్నివేశాలతో బుర్ర వేడిక్కిపోయిన అమరంబావకి సాలువా కప్పుతే ఉన్న తెలివి కాస్త ఊడిపోదు. తమకి పనికిరాని వస్తువు పరాయి వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా దగ్గరి బంధువులకి తలో సాలువా ఇవ్వజూసింది. వాళ్ళు పుచ్చుకోలేదు. ఏమిటే చాముండేశ్వరి, ఎంత మేనత్తనైనా అత్తగారిని కదా, నాతో ఇలా పరాచికాలు ఆడవచ్చునా? నాదసలే వేడి శరీరం. సంక్రాంతి రోజుల్లో కూడా కృష్ణలో స్నానం చేస్తే గాని తాపం తీరదు. నేను ఈ ఊలు సాలవా ఏం చేసుకుంటానే అని మందలించింది అత్తగారు. ఏళ్ళొచ్చాయి గాని ఇంగితం లేకుండా పోతోందే నీకు. అల్లుడికి కప్పిన సాలువా నేనెట్లా కప్పుకుంటానే అని తిట్టింది తల్లి. ఆడబొడుచులు చెల్లెళ్ళు కూడా ఇది వద్దులే, అంతగా ఇవ్వాలనుకుంటే నువ్వు మొన్న కొనుక్కున్న చీర ఇవ్వు అనేసారు. పని మనిషికి ఇవ్వబోతే ఇది కప్పుకుని నేను పనులెలా చేసుకుంటాను? కావలిస్తే ఓ స్వెట్టర్ కొనివ్వండమ్మా అంది. బరువు వదులుచుకోవాలని ఉన్నవి ఇవ్వబోతే ఇదొద్దు కొత్తవి కొనివ్వమంటే చిర్రెత్తుకు రాదు. చాముండేశ్వరికి కూడా నషాళానికి ఎక్కింది. ఈ సాలువాతోనే కోటు కుట్టించుకో అంది కోపం అణుచుకుని. నీ నెత్తిన తేలు ఉంది అంటే నీ చేత్తోనే తీసి పారే అన్నట్టు అదేదో మీరే కుట్టించివ్వండి అంది పనిమనిషి. ఇదేం కుదిరే వ్యవహారం కాదులే అని ఊరుకుంది చాముండేశ్వరి. అయిన వాళ్లకు పనిమనిషికి ఇవ్వజూసి భంగపడిన చాముండేశ్వరి మరో మార్గం ఆలోచించింది. ఊరి చివర అనాథాశ్రమం ఉందంటే ఆటోలో వెళ్ళి వాళ్ళకిచ్చింది 1 డజను సాలువాలు. వాళ్ళు ఆనందంగా తీసుకున్నారు. అంతటితో ఆగకుండా మీ వంటి ఉదారులు 100 కోట్లకో కూడా ఉండరు అని పొగిడి మొహమాట పెట్టేసి అన్నదానానికని గో సంరక్షణకని వృక్ష సంపదకి అని మరికొంత డబ్బు వసూలు చేసి రసీదులిచ్చి అప్పుడు వదిలారు. ఇంట్లో వృధాగా పడున్నాయి కదా, వదిలించుకుందాం అనుకుంటే ఇంత ఖర్చా, ఇలా అయితే తొందరలోనే బికారినైపోతాను అనుకుని అటు వెళ్ళలేదు ఆవిడగారు. సర్లే పడుంటాయి అనుకుంది. ఉన్ని సాలువాలతోనే వేగలేకపోతుంటే ఆ తరువాత కాలంలో హంసగారికి జిగజిగ మెరిసే తలకు సాలువాలు కప్పడం మొదలుపెట్టారు. ఉన్ని సాలువాలు 15 రోజులైనా పనికొస్తాయి. మెరుపుల సాలువాలు అందుకు పనికిరావు. పనిమనిషికి 4 సాలువాలు ఇచ్చి నీ పిల్లలకి పరికిణీలు కుట్టించుకో అంది. కుట్టుకూలి కూడా భరించింది తనే. 4 తీసుకున్నాక ఇంకొద్దు అమ్మగారు, అన్నీ అవేనా అని ఏడుస్తున్నారు పిల్లలు. షాపుల్లో కొత్త రకం డ్రెస్సులు బోలెడుస్తున్నాయి, డబ్బులిస్తే అవి కొనుక్కుంటాం అంది ఖచ్చితంగా. దాంతో ఆ మార్గం మూసుకుపోయింది. పోనీ ఏ ముష్టి వాళ్ళకైనా ఇద్దామని శుక్రవారం నాడు ఈ సాలువాలు పట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ వరుసగా కూర్చున్న ముష్టి వాళ్ళకి ఇవ్వబోతే వాళ్ళు గట్టిగా దెబ్బలాడారు. వేస్తే 1 రూపాయి ముష్టి వెయ్యి, లేకపోతే నీ దారిన నువ్వు పో అంతేగాని ఇలాంటి పిచ్చివన్నీ మేము ఏం చేసుకుంటాం? దర్జాగా ఈ సాల్వా కప్పుకుని కూర్చుంటే మాకెవరు వేస్తారు ముష్టి? మా కడుపులు కొట్టబాకు మా తల్లో అని మీది మీది కొస్తుంటే పిక్కబలం చూపి పారిపోయి వచ్చింది. పాత బట్టలకు స్టీల్ గిన్నెలు ఇచ్చే మనిషిని పిలిచి ఇవన్నీ తీసుకుని ఏదైనా ఇవ్వు, ఈ చిన్న గిన్నె ఇచ్చినా చాలు అంది ఉదారంగా. ఆ మనిషి నవ్వేసింది. నాకెందుకమ్మా ఇవి, ఏం చేసుకుంటాను, వీటిని ఎవరు కొనుక్కుంటారు? నీది ఓ జరీ చీర వెయ్యి, ఈ పెద్ద గిన్నె ఇస్తా అంది. తల బాదుకుంది చాముండేశ్వరి. సరే ఏం చేస్తాను, నా కర్మ అనుకుని అవన్నీ మూటగట్టి అటక మీద పారేసింది. వేదాంతం చెప్పుకుని ఊరుకున్నంత మాత్రాన సమస్యలు తీరవుగా, ఇంకా పెరుగుతాయి. ప్రస్తుతం అదే జరిగింది. హంసగారిని అక్కడెక్కడో భాషా సదస్సు జరుగుతుంటే పిలిచారు. 3 రోజులు 3 పూటల సభలు సమావేశాలును ముందు రోజు వెళ్ళి 3 రోజులు అక్కడే ఉండి ఆ మర్నాడు రాత్రి బయలుదేరి తెల్లారి ఇంటికి చేరతాడు. అది కార్యక్రమం. అనుకున్న ప్రకారం వెళ్ళాడు. 4 రోజులు గడిచాయి. తెల్లవారుతూనే తలుపు శబ్దం విని కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా పరుగున వెళ్ళి తలుపు తీసింది. గుమ్మం ఎదురుగా మోకాటి ఎత్తున మూట కనిపించింది. గేటు దగ్గర ఉన్నాడో మనిషి. ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడిప్పుడే రావద్దని ఖచ్చితంగా చెప్పారు కదా కృష్ణమూర్తి, మళ్ళీ వచ్చావేం ఊరు తెల్లారకుండా అని అరిచింది ఆగ్రహంగా. మూట గుమ్మంలో పెట్టి మళ్ళీ వెళ్ళి 2 బరువైన సంచులు మోసుకొని వస్తున్న హంస ఉలిక్కిపడ్డాడు. కృష్ణమూర్త, వాడెవడు అన్నాడు అనుమానంగా. దగ్గరకు వచ్చాక మనిషిని గుర్తుపట్టింది. అయ్యో అమరంబావా, నువ్వా? వాకిట్లో మూట చూసి పట్టుచీరల మూటలతో వచ్చే కృష్ణమూర్తి ఏమో అనుకున్నాను అంది నాలిక కరుచుకుంటూ. ఛా నోర్మొయ్, నన్నెవడో పట్టుచీరలమ్మేవాడనుకోవడం ఏమిటే, నీ మొహం మండా అన్నాడు అమరం. 4 రోజుల నుంచి హైరానా బోలెడంత సామాను మోసుకుని బస్సెక్కి రావడం, ఈ గొడవతో అలిసిపోయి ఉన్నాడేమో. బాగా కోపం వచ్చింది అతగాడికి. కోప్పడుకు బావా, నిద్రమత్తు, కళ్ళజోడు కూడా పెట్టుకోలేదు. తలుపు తీయగానే గుమ్మంలో మూట చూసి పొరపాటు పడ్డానులే, నువ్వు లోపలికి రా అంటూ చేతుల్లోని సామాన్లు అందుకుంది. సామాను హాల్లో పెట్టి లోపలికెళ్ళి కళ్ళజోడు పెట్టుకొచ్చి అప్పుడు తీరిగ్గా చూసింది. అమరం బావా, ఒక్క సూట్ కేసుతో వెళ్ళిన వాడివి, ఇన్ని సామాన్లు వేసుకుని దిగావేం, ఏంటి ఇవన్నీ అని అడిగింది అనుమానంగా. చెప్తాలే, ముందు నా మొహాన కాస్త కాఫీ పొయ్యి అన్నాడు. వెంటనే లేచి పరుగున వంటిట్లోకి వెళ్ళి కాఫీ పట్టుకొచ్చింది. ఇప్పుడు చెప్పు, సభలు బాగా జరిగాయా అంది ప్రేమగా. బాగానే జరిగాయి అన్నాడు అమరం నీరసంగా. ఈ సామాన్లు ఏమిటని అడగబోయి ఎందుకులే అని తనే పూనుకుని మూట విప్పింది చాముండేశ్వరి. కళ్ళు తిరిగాయి. దీన్నిండా శాలువాలు, ఏమిటివి అమరం బావా, ఇన్ని శాలువాలా అంది దీనంగా. అవును మరి, 6 సభలు, అదీగాక మొన్న నా పుట్టినరోజు కూడా కదా, చాలామంది శాలువాలు కప్పారు అన్నాడు. అవును, అంబల్లో కుంభం, ఆదివారంలో సోమవారం అన్నట్టు అనుకోకుండా పుట్టినరోజు కూడా సభల్లోనే వచ్చి పడింది అనుకుంటూ అతను అదనంగా తెచ్చిన సంచి తీసి చూసింది. దాని నిండా పుస్తకాలు, కాగితాలు, జ్ఞాపికలు, వాటి కింద రెండు టోపీలు, తెల్లగా జరీ అంచుతో పైన కుచ్చు, వెనక మూరెడు తోకా ఉన్న టోపీలు. ఇవేంటి అమరంబావా, కొనుక్కొచ్చావా ఎందుకు? అనుమానంగా అడిగింది. కొనుక్కోలేదు, పుట్టినరోజునాడు ఒకటి, ముగింపు సమావేశంలో ఒకటి వాళ్లే పెట్టారు. నీకు టోపీ పెట్టారా? ఎందుకు? నువ్వేం చేశావని? నీ మొహం గౌరవార్థం పెట్టారు. అయినా అవి టోపీలు కాదు, తలపాగాలు. గౌరవార్థం ఈ ఆర్భాటం ఎందుకు బావా? ఈ తలపాగాలు ఎందుకు పనికొస్తాయి? ఇవి పెట్టుకుని నువ్వు ఏ దర్బార్లో కూర్చుంటావు? పోనీ ఎండకు వానకు పనికొస్తుందా అంటే అది కాదు. ఇది నెత్తిన పెట్టుకుని వీధిలోకి వెళ్తే బ్యాండ్ మాళం వాడిలా ఉండవా బావా? నన్ను అడిగితే నేనేం చెప్పను? వాళ్ళిచ్చారు, నేను పుచ్చుకున్నాను. ఊరికే నన్ను పీక్కు తినకు, విసుక్కున్నాడు. మామూలుగా అయితే ఎదురు తిరిగి దెబ్బలాడేదే, కానీ పాపం భర్తని చూస్తే జాలేసింది. ఏమిటో, గంగి గోవులాంటి వాడివి, నీకు తలనొప్పులేంటి? ఇంతకాలం వేదికల మీద వేడితో ఉక్కిపోతూ చిరునవ్వుతో సాలువాలు కప్పించుకునేవాడివి, ఇక ముందు ఈ టోపీలు కూడా పెట్టించుకోవాలా అంది. టోపీలు టోపీలు అంటావేం, అవి తలపాగాలన్నానా అన్నాడు గుర్రుగా. సరేలే, టోపీ కాకపోతే తలపాగా, అదీ కాకపోతే కిరీటం. ఏ రాయి అయితేనే బుర్ర బద్దలు కావడానికి? సత్కారాలు సన్మానాలు నీకే గాని అనుభవించాల్సింది నేనేగా. ఇంతకాలం సాలువాళ్ళు తాకిడికి తట్టుకోలేక సతమతం అయిపోతుంటే ఇప్పుడు ఈ టోపీలు కూడా తోడైతే నేనే గంగలో దూకను అమరంబావా? సాలువాలైతే 10 మంది వెంటబడి బతిమాలితే ఒక్కళ్ళైనా తీసుకుంటారేమో అనే ఆశ అయినా ఉండేది. ఈ టోపీలు ఎవరికి పెట్టను అంటూ రెండు చేతులతో తల పట్టుకుని కూర్చుంది. సమస్య భయపెడుతూ ఉంటే ఇక లాభం లేదని ఆ విషయం మీద చర్చ మొదలుపెట్టింది. చర్చిస్తే పరిష్కారం దొరకక మానదు. గతంలోకి వెళ్ళి ఈ శాలువాలు ఎక్కడ ఉండేవో తెలుసుకుందామని అమరంబావని అడిగింది. తనకి తోచింది చెప్పాడు ఆయన. అంతలోనే ఇదంతా అనవసరం అనిపించింది. ఎప్పుడు మొదలైతేనేం, ఇప్పుడు ఏం చెయ్యాలా అనేదే సమస్య. ఆ దిశగా ఆలోచించాలి, అదే తక్షణ కర్తవ్యం. బావా, ఎప్పుడో పండితులు శాలువాలు కప్పుకుని రాజవీధుల్లో టీవీగా నడిచేవారేమో. ఆ పద్ధతులు ఈ అధునాతన యుగంలో మీకెందుకు? శాలువాలకి బదులు మీకు పనికొచ్చే వస్తువులు ఇస్తే భేషుగ్గా ఉంటుంది. మీకందరికీ పుస్తకాలంటే పంచప్రాణాలును, ఎన్ని చదివినా మీ దాహం తీరదు. పుస్తకాలు ఇవ్వచ్చు, అదీ కాదంటే ఓ పండో ఫలమో చేతుల్లో పెట్టవచ్చు. ఇచ్చినందుకు వాళ్ళకి సుఖం, పుచ్చుకున్నందుకు మీకు సుఖం. మీ వంటి వారిని జీవిత భాగస్వాములుగా పొందిన మా వంటి వారికి సుఖం. నీ ఆలోచన బాగానే ఉంది చాము, కానీ ఎలా సాధ్యపడుతుంది? అందరూ ఎవరికి వారు పాత పద్ధతిన పోవాలనుకుంటారు, కానీ మార్పుని అంగీకరించరు కదా. అందరూ అలా అనుకుంటే ఎలా? మీలాంటి వాళ్లే పూనుకోవాలి. నువ్వేం మామూలు వాడు కావు కదా, పేరు ప్రఖ్యాతులున్నవాడివి. నువ్వేదైనా చెప్తే అయ్యో హంసగారంతటి వారు చెప్పారు అని విలువిస్తారు. ఎవరైనా సన్మానానికి కానీ సభకి కానీ పిలిస్తే శాలువా కప్పకుండా ఉండాలి. అలా ఉంటే మాట మీద నిలబడితే వస్తానని ఖచ్చితంగా చెప్పు. ఎవరికి వారు ఉపేక్షించి ఊరుకుంటూ ఉంటే ఎట్లా? మరి అవతలివాడి చేతి చమురు వదలడం తప్ప మీకేమాత్రం ఉపయోగపడిన ఆడంబరాలు లేకపోయినంత మాత్రాన మీ గౌరవం ఏమీ తగ్గిపోదు. మీ ప్రతిభే మీకు గౌరవం, మీ ఉనికే మిమ్మల్ని ఆహ్వానించే వారికి గౌరవం. ఎవరో ఒకరు పూనుకోవాలి. కప్పించుకున్న శాలువాలు, పెట్టించుకున్న టోపీలు చాలు. ఇక ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టండి. హితబోధ చేసింది. భార్య మాటలు శ్రద్ధగా విన్నాడు అమరం. ఎదురుగా ఉన్న శాలువాల మూట తలపాగాలు పరికించి చూశాడు. తల పంకించాడు. సెల్ ఫోన్ మోగింది. స్విచ్ నొక్కాడు. అవునండి, నేనే హంసని మాట్లాడుతున్నాను. ఎప్పుడూ సభా? అలాగే వస్తాను. కానీ నాదో షరతు. వేదిక మీద నాకు శాలువా కప్పడం, తలపాగా వగైరా పెట్టడం చెయ్యనంటేనే వస్తాను. అబ్బే, జోక్ కాదు. మీరు సరేనంటే వస్తాను, లేకపోతే వేరే ఎవరినైనా పిలుచుకోండి. అతని గొంతులో కాస్తంత కాఠిన్యం తొంగి చూసింది. వింటూ ఉన్న చాముండేశ్వరి మొహం పుచ్చ పువ్వులా విప్పారింది. అతను సెల్ ఫోన్ కట్ చేయగానే, అది అమరం బావా, ఆ మాత్రం నిక్కచ్చిగా ఉంటే చాలు, పరిస్థితులు అవే చక్కబడతాయి. నీ పుణ్యమా అని మరో 10 మందికి మేలు జరిగితే అంతకట్టే ఏం కావాలి అంది ప్రోత్సాహిస్తూ. చాలా బాగుంది కదండి ఈ కథ. ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రికలో 2015 ప్రచురితమైందండి. ఇక అక్షరాల పూదోటలో సమయం కావచ్చింది. మనం ఎన్నో భావ కుసుమాల మాధుర్యాలు పరికించి చూసాం కదండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి శనివారం నాడు కలుసుకుందామా? థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.